మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. గమనించండి, మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక వాక్యాన్ని నాకు గుర్తు చేశారు. అదేమిటంటే, చాలామంది నాతో వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళతో అనేక విషయాలు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాతో అన్నమాట ఏమిటంటే, ఇంత వయసు వచ్చిందండి మాకు, మరి నాకు చూపులో జయం లేదండి, ఇంత వయసు వచ్చింది నాకు తలంపుల్లో జయం లేదండి, పడిపోతున్నానండి ఎస్ఎన్ గారు అని నాకు చాలామంది ఇలాగ వాళ్ళు వేయే ఏ విషయాల్లో పడిపోతుంటారో ఆ విషయాల్ని నాకు చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి నేను జవాబు చెప్పాలంటే, నా మాటలతో కాకుండా కాస్త దేవుని వాక్యపు ఆధారంలో నుంచి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుకొని ప్రార్థించాను. అప్పుడు నాకు ప్రభు ఈ వాక్యాన్ని చూపించారు. మత్తయి సువార్త 7:25 ప్రభు నాకు చూపించారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇద్దరు రెండు ఇళ్ళు కట్టారు, రెండు ఒకే విధంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, చూసేదానికి సొంపుగా కనిపిస్తున్నాయి. అవి రెండు చూసినప్పుడు కవల పిల్లలాగా అందంగా ఉన్నాయి. అయితే ఒకసారి వానొచ్చింది, వరదొచ్చింది, గాలి వీచింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఇల్లు నిలువున కూలిపోయి వరద ఎటొస్తే అటు కొట్టుకుని వెళ్ళిపోయింది అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ తర్వాత అది ఎందుకు కూలిపోయింది అన్నాడంటే, పునాది లేక అన్నాడు. పునాది లేనప్పుడు ఎంత అవిశ్వాసంగా నడుస్తున్నట్టు నటించిన ఒక రోజున పడిపోయి వరద ఎటొస్తే అటు కొట్టుకెళ్తున్నారు. వరద వచ్చింది అటు కొట్టుకెళ్ళిపోయారు. మరి అక్కడ ఒక చెరువు తెగింది, వరద మళ్ళీ ఇటే వచ్చింది, మళ్ళీ ఇటే వస్తున్నారు. ఇటు కొట్టుకెళ్ళిపోయారా, మళ్ళీ ఇటు వచ్చారా, మరి ఇక్కడ ఏదైనా కాలువ తెగిందా, మళ్ళీ ఇటు వెళ్ళారా, వరద ఎటొస్తే అటు కొట్టుకెళ్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ప్రజలైతే వరద ఎటు వెళ్తుందో అటు వెళ్ళరు, కానీ దానికి ఎదురు వస్తారు, ఎదురుగా వస్తారు. జీవం అన్నట్లయితే ఎదురెదుతారు అని లేఖనాలలో మనం చూస్తాం. పునాది లేని వ్యక్తి ఏమవుతాడు? మనకు తెలిసిన, బాగా తెలిసిన ఒక యోధ ఉన్నాడు, యేసయ్యతోనే నడిచాడు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు కళ్ళారా చూశాడు, ఇతను కూడా చేశాడు. చివరికి అతను ఉరేసుకొని చచ్చాడు అని రాసింది బైబిల్లో. ఆ చోటంతా మనం బైబిల్లో చదివినప్పుడు మనలో ఒకని వంటి వాడు, యేసయ్యతో ఒకని వంటి వాడు, యేసయ్యతో తిరిగిన వాడు, యేసయ్యతో నడిచిన వాడు అనే పదాలు మీరు బైబిల్లో గమనిస్తారు. మనలో ఒకని వంటి వాడు మనకి ఎందుకు దూరం అయ్యాడు, ఎందుకు పడిపోయాడు అని మనం బైబిల్లో ఆలోచిస్తే, ఇతని దగ్గరికి ఏ శత్రువు వచ్చి యేసయ్యని పట్టించమని అడిగినట్టు కనిపించదు. ఇతను మాత్రం అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుండేవాడు, శత్రువుల దగ్గరికి వెళ్తుండేవాడు, యేసయ్యకి తెలియకుండానే వెళ్తూ ఉండేవాడు. అలా మాట్లాడి మాట్లాడి మొత్తం మీద యేసయ్యని అమ్మి డబ్బు తెచ్చుకుని, ఆ తెచ్చుకున్న డబ్బుతోనైనా మంచి తాడు కొన్నాడా? ఏమండి, బేరం చేసి బేరం చేసి వాడు తాడు తీగే తాడు కొన్నాడు. ఆడు తాడు దిగింది, ఉరేసుకున్నాడు, తాడు దిగింది. తెగినోడికి కాళ్ళు ఎరగాలి కదా, నేను తలబాగలాలి కదా. కానీ అతని పొట్ట బగిలి పేగులు బయటకు వచ్చాయి. ఏదో కడుపు కూటి కొరకే అన్నట్టు ఏదో చేసి ఉంటాడు. అతను పడిపోయాడు. యేసయ్యతో ఉన్నవాడు పడిపోయాడు. యేసయ్యతో ఉన్నవాడే పడిపోతే మనం ఎందుకు పడము అని కొంతమంది, అదొక ధైర్యం, సైతాన్ ధైర్యం అది. పలానా ఆయన బాగా సాక్ష్యాలు చెప్పాడు, ఆయన పడిపోయాడు. పలానాడు పాటలు బ్రహ్మాండంగా పాడేవాడు, ఆడు పడిపోయాడు. పలానా పాస్టర్ కూడా పడిపోయాడు ఈ మధ్య. ఈ పడిపోయిన వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటూ నువ్వు పడతావు. తెలవదు మనవాళ్ళు కొంతమందికి ఎంతసేపు ఆ శుద్ధే కానీ ఆ మాటలే కానీ ఆ వ్యవహారమే కానీ ఇంకొక వ్యవహారం ఉండదాం. మిలిటరీలో ఈ శత్రువు వాళ్ళని కొట్టాడండి, ఆడలో 10 మంది చచ్చిపోయారు, ఇంక ఉండే 10 మంది ఏళ్ళని చూస్తూ కూర్చుంటే ఎలాగా? శత్రువు దగ్గర నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తూ మెలకువతో ఉండాలి. కానీ ఆడు ఏళ్ళని చూస్తూ ఉంటే ఈ 10 మంది కూడా చస్తారు. అందుకని ఈ పడిపోయే వాళ్ళని గురించి ఊరికే మాట్లాడుకునే దానికంటే కూడా మనం ఎందుకు పడిపోతున్నామో అనే సంగతిని కొంచెం ఆలోచిస్తే మనకి ఇంకా పునాది లేదు. పునాది లేని వాళ్ళు మాత్రమే పడతారు. పునాది లేనందువల్ల హెబ్రీ పత్రికలోకి మనం వెళ్ళి చూస్తే హెబ్రీ పత్రికలు ఏమని రాసిందండి, 6వ అధ్యాయం 2వ వాక్యం, ఆ చోట రాయబడిన మాట ఏమిటంటే, నీవు నిర్జీవ క్రియలను విడిచి, డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలను విడవాలి. ఆ తర్వాత ఏం చేయాలనుంది? మారు మనసు పొందు. అయ్య బాబాయ్, మారు మనసు పొందమంటున్నాడు. నిర్జీవ క్రియలు మానండి. అదే పునాది, నిర్జీవ క్రియలను విడవడం, మనసుని చెప్పండి మార్చుకోవడం. తర్వాత దేవుని యందలి విశ్వాసం. మీరంతా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే కదండి. మరి దేవుని యందు విశ్వాసం ఏంటండి? మీరంతా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే కదా. అవునా కదా? అవును కదండి. దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి. యేసు ప్రభు ఎవరో దయ్యాలు కూడా చెప్తున్నాయి దేవుడని, సర్వోన్నతుని కుమారుడని చెప్తున్నాయి దయ్యాలు కూడా. మనం విశ్వసిస్తున్న ఏముంది దాంట్లో? దయ్యాలు విశ్వసిస్తున్నాయి కానీ ఆయన ద్వారా ఏ ఆశీర్వాదాన్ని పొందలేవు. ఆయన దేవుడే, ఆయన దేవుడే అని మాత్రం ఒప్పుకుంటున్నాయి. కానీ మన వాక్యంలో మనం గమనించినట్లయితే, ఫెయిత్ ఇన్ గాడ్. నీ జీవితంలో ఏ సమస్య జరగవలసి వచ్చినా జరిగినా ఆయన యందు విశ్వాసం. ఆయన దేవుడనే విశ్వాసం కాదండి, ఆయనను విశ్వసించాలి. దేనివల్ల? నేను నిలబడగలనా నిలబడలేనా. మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందాలని ఉంది కానండి, ఎదనగానండి, నిలబడతా నిలబడలేనోనని, ప్రారంభంలోనే నిలబడతానో నిలబడలేనోనని. ఇంకా మారు మనసు ఏం పొందుతాడండి? ఇప్పుడు మనం మారు మనసు పొందితే మనల్ని కాపాడుటకు ఆయన శక్తి గల దేవుడు. అది దేవుని యందలి విశ్వాసం. మీ ఆత్మయు శరీరమును జీవమును ఆయనకు అప్పగించినట్లయితే ఆయనకు అప్పగించిన దాన్ని చివరి వరకు కాచుటకు ఆయన శక్తి గలవాడు. మనం ప్రార్థించిన దానికంటే, విశ్వసించిన దానికంటే, కోరుకున్న దానికంటే మన బ్రతుకులు అత్యధికముగా చేయుటకు ఆయన శక్తి గల దేవుడు. ఆయన శక్తిని విశ్వసించి అనాలోచనగా మనకు అర్థం పర్థం ఏమీ లేకపోయినా, ఏ జవాబులు మనకు రాకపోయినా, మనం ఆయనందు విశ్వసించి ముందు కాలు పెట్టామనుకోండి, కాపాడుటకు ఆయన సమర్థుడు. ఆయన మనల్ని కాపాడుటకు రాత్రి మగలు మెలకువతో ఉంటాడు. మన పాదాలకి పొరపాటును కూడా రాగి తగలనివ్వకుండా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. హలో దేవదూతలారని, ఇక నా బిడ్డలు నాకు అప్పచెప్పుకున్నారు, వాళ్ళ పాదాలకు రాయి తగలకూడదు, చూసుకోపండి అంటే రాత్రి మగళ్ళు వాళ్ళు వచ్చి నీ కాలుకి రాయి కూడా తగలని కూడా చూసుకుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచండరా బాబు అంటే, దేవుడు కాదని ఎవరినో ఎవరు కాదంటున్నారండి, దేవుడిని నమ్మేవని అంటున్నారు. కానీ ఆయన ద్వారా జరిగే ఆ మహత్తరమైన సంగతులు మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం? చిన్న జ్వరం జబ్బు అయితే బాగు చేసేస్తాడు అనుకుంటాం. అది కొంచెం ఎక్కువైతే లోపల నరాలు తెగిపోయాయేమో, లేక బస్ట్ అయిపోయినాయేమో, నరాలు స్పెషల్ తిరిగిపోదామా? పోయి చూడండి, మీ నరాలు కాలిపోయేటట్టు చేసేస్తాడు కరెంటు పెట్టి. ఆరోగ్యం బాగాలేక ఒక జబ్బు అన్ని తీసుకెళ్ళారు. ఒక పల్లెటూరు వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆయన అన్ని చెకప్పులు అన్నీ చేసి ఈ పిల్లడు చచ్చిపోతాడు అన్నాడు అని అందరూ ఏడ్చారు. అంతలో ఆ డాక్టర్ అన్నాడు, ఎందుకు ఏడుస్తారు, మీరు కూడా అందరూ చచ్చిపోతారు కదా అన్నాడు. ఏమడా అని చెప్పాను, నేను కూడా చచ్చిపోతాను కదా, డాక్టర్గా పరీక్ష చేసేంతసేపు నేను కూడా చచ్చిపోతాను. వాడు చచ్చిపోతాడు, మీరు చచ్చిపోతుంది, నేను చచ్చిపోతుంది, ఎందుకు ఆడడు? అప్పుడు అన్నాడు, దేవుని మీద మీరు నమ్మకం ఉంచండి, ఆయన మనుష్యుని జీవం దేవునిలో దాచబడి ఉన్నది, ఆయన పునరుత్థానం జీవం, ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, ఆయన బ్రతికిస్తాడు. నా మీద ఉంచిన విశ్వాసం కూడా ఆయన మీద మీకు లేదే. నా కళ్ళు పట్టుకుంటున్నాను, చేతులు పట్టుకుంటున్నాను, చేతులు కాళ్ళు పట్టుకొని ఇవి నీ చేతులు అనుకో అంటున్నారు, చేతులు పట్టుకొని ఇక నేను కాళ్ళు అనుకుంటున్నాను. కాళ్ళకి చేతులు కూడా వ్యత్యాసం తెలీదా మీకు? మీకు మైండ్ పోయింది. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచండి. బాప్తిస్మములను గురించిన బోధ అంట పునాది సిద్ధాంతం ఇది. ఈ రోజున క్రైస్తవుడు క్రైస్తవ్యంలో నిలబడలేకపోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే పునాదే లేదు. ఇక్కడ కాసేపు మెచ్చుకుంటూ ఇక్కడ ఉంటాడు, ఇంకో దగ్గర మెచ్చుకుంటూ ఇంకో దగ్గరికి వెళ్తాడు, మెప్పు కోరుకొని పరిగెత్తుతాడే కానీ ఇటు అటు ఇటు అటు అస్తి పునాది లేనందువల్ల ఒక దగ్గర స్థిరంగా నిలబడడు. ఆ ఇంటికి రాత్రి మీద పునాది ఉంది, ఈ ఇంటికి పునాది లేనందువల్ల పడిపోయింది. ఆరు అంగుళాల గూని ముసలమ్మ వచ్చేది నా దగ్గరికి. ఆరు అంగుళాల గూని ఉంది ఆ మనిషికి ముసలమ్మ, ఇప్పుడు రేపు చచ్చేటట్టు ఉంది. వచ్చింది 4 వారాలు వచ్చింది, 5వ వారం రాలేదండి. ఒక రోజు బస్ స్టాండ్లో కనబడింది, ఏంటమ్మా ముసలమ్మ రావటం లేదన్నా. మాకు నీ సంఘంలో గుర్తింపు ఎక్కడదండి? గూని ముసలమ్మకే గుర్తింపు కావాల్సి వస్తే ఇక మీకు నా సంగతి మీ సంగతి ఏంటండి? ఇంకా నాతో ఏమని తెలుసా? ఏమయ్యా, మీ చర్చిలోకి వస్తే మేము కూర్చోవాలో మీరు చెప్తా ఉంటాం, మేము వినాలా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ప్రసంగం సరిగ్గా రాదులే పాటర్ గారికి, అక్కడికి కానీ వెళితే నా కుర్చీ వేసి కూల్ డ్రింక్స్ ఇస్తాడయ్యా, నన్ను కాసేపు చెప్పమంటాడయ్యా. ఈ కూని ముసలమ్మకే గుర్తింపు కావాల్సి వచ్చినప్పుడు మన సంగతి ఏంటి? ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, ఇక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు, ఏమండి మెంటలో వచ్చిన కాకి తిరిగినట్టు తిరగకపోతే మనం ఎందుకు స్థిరంగా ఉండలేదు? స్థిరంగా ఉండకపోతే దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇటు గాలి కొడితే అటు తిరగడం ఏంటి? అసలు పరిస్థితి ఏమిటి? మనం ఎవరిమే? ఎపిఎస్సి 2:20 క్రీస్తు యేసు మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడుచున్నారు. మన మూలరాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత దైవ సేవకులు వేసిన పునాది మీద మీరు అమర్చబడి కట్టబడాలి. ఆ అమర్చబడి కట్టబడే ఆ అనుభవం లేనప్పుడు మనం అటో ఇటో ఇటో అటో అయిపోయి మళ్ళీ ఎటుగా ఉండైపోతాం, పరిస్థితులు దారుణం అయిపోతాయి. మనం ఎక్కడ సంఘానికి వెళ్ళినా, ఆరాధనకు వెళ్ళినా, ఇక్కడ నాకు ఒక పదవేదన దొరుకుతుందా దొరకదా అని ప్రయత్నం చేయకూడదాం. అది మహాభయంకరమైన శాపం అన్నమాట. ఈ రోజున సంఘాలు చిన్న భిన్నాలై ముక్క చెక్కలైపోవడంలో ఉన్న కారణం ఏంటంటే ఏదో ఒక చిన్న పదవిని ఇవ్వండి అయ్యా, ఇక్కడికి వచ్చేస్తాం, ఇక పదవికి పోతే మేము అక్కడ పోతామా? ఏమిటి నాకు అర్థమై సాదు. మేము పునాది మీద ఉన్నామా లేదా? మనకు జయ జీవితం ఉందా లేదా? మన స్పిరిచువల్ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఈ రోజున ఉందో అనే ఆలోచన లేకుండా ఏం బ్రదరా మీరు 3 వారాల నుంచి పోతున్నారు, ఏమైనా ఇచ్చారా లేదా? నాకు కూడా ఏమైనా ఇస్తే ఇటే వద్దాం అనుకుంటున్నా. మరి ఏమి ఇచ్చేటట్టు కనబడలే, అటు వెళ్దాం, అక్కడే ఇస్తారేమో. నేను చిల్డ్రన్స్ హెడ్మాస్టర్ అనే చేసి చిల్డ్రన్స్కి హెడ్మాస్టర్ అనే చేస్తే బాగుండు. చిల్డ్రన్స్కి మళ్ళీ హెడ్మాస్టర్ ఏంటంటే సండే క్లాస్కి, సండే క్లాస్ టీచరే పెద్ద కార్యం అయితే అదికి మళ్ళీ హెడ్మాస్టర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పదవైనా మనం అట్లా వాళ్ళకి కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే లేని పదవులు కల్పించి వాళ్ళని పెడతారు అక్కడ. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా నాశనం చేసి వెళ్తారు. అది జరిగినాయి కనుకనే చెప్తున్నా, ఈ నా అనుభవాలు కనుక చెప్తున్నా. ఏ పదవి లేదు అక్కడ, ఇతను రాడేమని అనుకుని అతనికి పదవి ఇచ్చారు. ఏం పదవి? సండే క్లాస్ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి హెడ్మాస్టర్గా పెట్టేసి భార్య పిల్లలు పెట్టి సండే క్లాస్ టీచర్ తెలిపాడు దుర్మార్గుడు. పదవుల కొరకు వచ్చాడు కానీ పవిత్రత కొరకు రాలేదు, ప్రభువుని ఆరాధించేదానికి రాలేదు. మనల్ని ఎవరైనా ఆరాధిస్తారేమో అని అనేదానికి వచ్చాడు. రోడ్ షో, స్టేజ్ మీద షో కొరకు కొంతమంది తిరుగుతారు. ఒక అరగంట టైం నాకు ఇస్తారా, ఇక్కడికి వస్తాం, ఇవ్వలేరా మేము కూడా తిరిగిపోతా. అట్టవాళ్ళు రాకుండా ఉంటేనే మంచిది. అవునండి, ఈ రోజున క్రైస్తవ సంఘం, క్రీస్తు యేసు శరీరం అనే సంఘం పవిత్రతని ఆశించి పవిత్రతలోకి వెళ్ళాలి. ఇంకా అపవిత్రులు అయిపోతున్నారు, అపవిత్రులు అయ్యేవారు ఇంకా పవిత్రులు అవుతున్నారు. పవిత్రత పవిత్రత కావాలనుకున్న వాళ్ళు, మరి ఏ స్థితిలో నీవు ఈ రోజున ముందుకు సాగుతున్నావు? మన పిలుపు ఏమిటి? మన ఏర్పాటు ఏమిటి? పేతురు 2వ పత్రిక 2 పీటర్ 1 చాప్టర్ 9-10 వాక్యాలు మనం చదివితే ఆ చదివిన దగ్గర మీకు ఎలా కనిపిస్తుంది? ఎలా ఉంటుందంటే, మీ పిలుపుని, మీ ఏర్పాటుని మీరు నిశ్చయము చేసుకున్న ఎడల మీరు ఎన్నటికి నిత్తొట్టెళ్ళరు. ప్రభు మిమ్మల్ని పిలిచాడు, ఎందుకు పిలిచాడు? ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నన్ను ప్రభు పిలిచాడు ప్రభు సేవ చేయమని, నేను పోయి కోళ్ల ఫారం పెట్టొచ్చునా? ఏమండి, ఒక ఆయన వచ్చి నాకు చెబుతాడు, ఏమిటండి వేస్తాను గాను, ఏ డబ్బులు నువ్వు ఆశించవు, కష్టపడి సేవ చేస్తున్నావు, నీకు ఒక ఐడియా చెప్తాను ఏంటంటే, కొల ఫారం పెట్టో ఇంకా డబ్బు ఎక్కువ వస్తుంది, ఇంకా సేవ ఎక్కువ చేయొచ్చు అన్నాడు. బుద్ధి ఉందా లేదా? నన్ను పిలిచిన పిలుపు ఏమిటి? నన్ను ప్రభు ప్రత్యేకించిన ఏర్పాటు ఏమిటి? నువ్వు చెప్పే మాట ఏమిటి? సేవ ఎక్కువ జరుగుతుందని అంటాడు. నాకు ఎక్కువ జరగనక్కలే, ప్రభు నన్ను పిలిచినట్టు నేను చేయనివ్వండి, కాస్త నోరు మూసుకొని ఉండి, నువ్వు ఉచిత తరహాలు నాకేమి వేద్దన్నా, ఉచిత తలహాలు నాకేం లేదు, నోరు మోసుకొని ఉన్నాయా బాబు, నన్ను పోయి కోళ్ళ ఫారం పెట్టమంటావా? మనుషులకు మేత పెట్టడానికి నాకు టైం లేదు, కోళ్ళకి అక్కడ మేత పెట్టింది నేను. ఏమండి, మనుషుల్ని దర్శించి గ్రామ గ్రామాలు వెళ్ళి రాత్రి పగళ్ళు కష్టపడుతుంటే మనుషులను సంధించేది? కొంతమంది అడుగుతారు, ఏమంటే మా ఊరికి వచ్చి 3 నెలలు అయింది, మా ఊరికి వచ్చి 2 నెలలు అయింది, మా సంఘాన్ని దర్శించి అప్పటికే 6 నెలలు అయిపోయింది అంటే అడుగుతున్నారు. ఏళ్ళకే ఆహారం పెట్టే టైం లేదు సేవకుడికి, వాళ్ళ ఫారం ఎక్కడ పెట్టి సచ్చేదండి బాబు? అర్థమైందండి, మన పిలుపు ఏమిటి? ఇంకా కొంతమంది ఉంటారు, పిలువబడిందేమో ఉద్యోగం చేసుకుని భార్య పిల్లలతో విశ్వాసిగా నమ్మకంగా సాక్షిగా బ్రతకమని, కానీ వాడు ఆశంత పాస్టర్ అయిపోవాలని, మాస్టర్ అయిపోవాలని. చూసారండి, ఎంతసేపు పాస్టర్ లాగా నడవాలి, పాస్టర్ లాగా మాట్లాడాలి, పాస్టర్ యాక్షన్, ఓవర్ యాక్షన్ అన్నమాట అది, వేషం లేని యాక్షన్. పిలువబడింది ఎందుకు, నిన్ను ఏర్పాటు చేసింది ఎందుకో అది నిశ్చయం చేసుకుంటే నీ పునాది. ప్రైజ్లో నేను పాస్టర్గా పిలువబడ్డానండి, ఎవాంజలిస్ట్ కాను. నేను ఎవాంజలిస్ట్ని అయితే పాస్టర్ అవను, నేను ఒక బిలీవర్గా పిలువబడితే బిలీవర్గా ఉంటాను, నేను ఒక వ్యాపారస్తులుగా సాక్షిగా బ్రతకాలంటే అలాగే ఉంటాను, కానీ ఇంకో దాంట్లో పనికిమాలిన దాంట్లో తలలో పెట్టినాం. పిలుపును పోగొట్టుకున్నవాడు తప్పక పడిపోతాడు. యాజకులు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయండి, అది వాళ్ళు చేయాలి మరి, తప్పదు. అహంకారంతో ఒక రాజుగారు ఎగిరి పడ్డాడండి, అతనికి నొసటిన కుష్టి వచ్చింది, రాజరికాన్ని కోల్పోయాడు. సచ్చిందాక ఒక అరెస్ట్ చేసినట్టుగా ఒక చిన్న గదిలో ఉంచి సచ్చిన తర్వాత పాతి పెట్టారు. కారణం ఏంటి? యాజకుల మీద కోప్పడి, యాజకులు చేయవలసిన పని ఆళ్ళు చేసి, యాజకులు ఏంటి అయ్యా అయ్యగారు రాజుగారు మీరులా చేస్తున్నారు, మా పని మీరెందుకు చేస్తున్నారంటే చర్చేయమైందిరని అహంకారంతో గర్వించినట్టుగా బైబిల్ చెప్తుంది. స్థిరపరచుకోవాలండి. నాకు ఒక తెలుగు పండిట్ తెలుసండి, తెలుగు పండిట్, ఆయన గారు నా దగ్గరికి వచ్చి, ఎస్ఎన్ గారు నేను రెండు మూడు గ్రామాలకు వెళ్తుంటానండి రాత్రులు, రెండు మూడు గ్రామాలకు రాత్రులు వెళ్తుంటానండి సువార్త చెప్తున్నానండి, అక్కడ చిన్న చిన్న సంఘాలు స్థాపించాను అన్నాడు. మంచిదే, ఒకసారి నేను వస్తాను, వాళ్ళందరిని గ్యాదర్ చేసి వాక్యం చెప్దామన్నా. నువ్వు వస్తే నీ సంఘం అయిపోద్ది. ఈ పెన్షన్ వస్తుంది కదండి బియ్యానికి, అది వాళ్ళు ఇస్తారు కదండి కానుక కూరగాయలకి, అర్థమైందండి, అది కూరగాయలకి, ఇది అంటే కడుపు కూటి కొరకే, కేవలం కడుపు కూటి కొరకే ఆలోచిస్తున్నట్లు. అందుకే యూద పొట్ట పగిలింది, పేగులు బయటకు వచ్చి, తల పగిలుంటే నేనేం పెద్దగా అనుకోను, కాళ్ళు ఇరిగి ఉండాలి కదండి, పైనుంచి పడ్డవాడికి కాళ్ళు ఇరగలేదు, మరి తలకిందలుగా పడ్డాడు. మరి తలకిందలుగా పడ్డాడంటే తల బరువు అయి ఉండాలి కదండి, తల వాచిపోయి బరువు అయిపోయింది. ధనాపేక్ష, పదవి వ్యామోహం, అది ఏసీ దగ్గర కుదరదు, సంఘంలో కుదరదు. దేవుని మెప్పు మనకు కావాలి, మనుషుల మెప్పు కాదు. దాని కొరకు మనం ప్రయాస పడకూడదు. దేవుడు ఒక స్థితిలో ఒకరిని ఉంచితే ఆ ప్రకారం ఆయన నడిపించడానికి శక్తి గలవాడు, నడిపిస్తాడు. ఆరో క్లాసు రెండు సార్లు ఫెయిల్ అయ్యానండి, ప్రపంచం మొత్తం తిరగలేదు నేను. మరి ఆయన తిప్పాలని కూడా తిప్పుతాడు. మరి ఇప్పుడు నువ్వు గుట్టుగా ఉద్యోగం చేసుకోరా బాబు అంటే, ఆ దూరం వచ్చినప్పుడు ఆ అడ్రస్ తీసుకోవటం, ఈ దూరం వచ్చినప్పుడు ఈ అడ్రస్ తీసుకోవటం అని, మీ దేశానికి వస్తాను నేను డైరెక్టర్ని అయిపోతాను, సూపర్వైజర్ని అయిపోతాను, ఈ సేవలో డబ్బు వస్తుంది ఎక్కువ, ఇది దీంట్లో తక్కువ వస్తుందని చెప్పి ఈ దరిద్ర ప్లాన్లో ఉన్నాడు ఒకడు. నన్ను అడుగుతాడు, నువ్వు ప్రపంచం తిరిగావు కదండి అసలు గారు, నన్ను కూడా కొంచెం పుష్ చేయకపోయావా అని. నేను పుష్ చేస్తే పాత్రలో పడతావు, ఏసయ్య పుష్ చేస్తే నువ్వు పరలోకంలో పడతావు. ఆమేన్. ఎవరో ఒకరు పుష్ చేయాలి మరి, మనుషులు కాదు. ఇప్పుడు నా పిలిపిది నన్ను ఆయన పుష్ చేస్తున్నాడు, తిరుగుతా. ఆరో క్లాసు ఫెయిల్ అయినోడు, రెండు సార్లు ఫెయిల్ అయినోడు తిరుగుతుంది, ఎందుకు తిరగలేను? నేను బిఏ డబుల్ బిఏ కదా, డిగ్రీ కదా, నాకు ఆ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మొత్తం తెలుసు అనుకుంటే ఏ ఇంజనీరింగ్ దీనికి పనికిరాదు. దీనికి తల్ల క్రిందలు అయిపోతే, తలబారి అయిపోతాయి, తలకిందలు అయిపోతావు. అయితే పగిలేదు మాత్రం పొట్టే, ఉండే బతుకు తెరిగిపోద్ది, ఉండే బ్రతుకు తెరుగుతుంది, ఇప్పుడు ఉండే బతుకు తెరిగిపోద్ది, పొట్ట పగిలిపోద్ది. మనలో ఒకరి వంటి వాడు ఇట్లా అయిపోయాడే అని కంగారు నాకు. అలాగ అవ్వకూడదని నేను ఇట్లాంటి మాటలు చెప్తుంటా. మనలో ఒక కుర్రోడు ఇట్లా అయిపోయాడే, మనలో ఒకడు ఇలాగ పడైపోయాడే. కారణం ఏంటంటే తమ పిలుపు, తమ ఏర్పాటు ఏం చేసుకోలేదు చెప్పండి, నిశ్చయం చేసుకోలేదు. నిశ్చయం, నేను పాస్టర్నా బిలీవర్నా, నా పిలుపు ఏమిటి? లేదు, నిన్ను దైవ సేవకుడికి పిలిచాడా, నిమిషాల మీద రిజైన్ చేయి, దా రా ప్రభులకు సేవలోకి వచ్చాయి. లేదండి, కొంచెం ఇది చేసుకుంటేనే అది చేస్తాను, అది చేసుకుంటేనే ఇది చేస్తాను, కొంచెం వేడి నీళ్ళకి సన్నీళ్ళు అన్నట్టు. కానీ నాకు బాగా తెలుసు, దేవుని సేవకని వచ్చింది నర్సు, నర్సు అండి దేవుని సేవకని వచ్చింది. వచ్చి ఒక రెండు మూడు నెలలు ఉంది, నా వల్ల కాలేదు బాబు అని వెళ్ళిపోయింది. సాక్ష్యం ఏం చెప్పింది? రిజైన్ చేశాను నా ఉద్యోగాన్ని, దేవుడు నన్ను పిలిచాడు, ఏర్పాటు చేశాడు, అది ఇది అని చెప్పింది. వచ్చింది, మూడు నెలలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన నెల రోజులకి మళ్ళీ ఉద్యోగం చేస్తాం. రిజైన్ చేసిన మనిషి ఉద్యోగం ఎక్కడ చేస్తుంది అని డౌట్ వచ్చి నేను ఆరాధీశా, నెమ్మదిగా ఆరాధి, నేను తక్కువ అని కాదు, ఆరాధీశా. ఆరాధిస్తే వాళ్ళ పెద్ద మేనేజర్ అంటాడు, ఆ మనిషి రిజైన్ ఎందుకు చేసిందండి, లాంగ్ లీవ్ పెట్టి వచ్చింది. అది బాగుంటే అటు ఉంటామని, ఇటు బాగుంటే ఇటు ఉంటామని చూశారండి. దీంట్లో ఎక్కువ ఆదాయం అతి ఇటు దిగుతాం, దీంట్లో ఆదాయం లేకపోతే దీంట్లో ఎక్కువ ఆదాయం, ఎటు ఆదాయం ఎక్కువ ఉంటాడు దిగుదామని లాంగ్ లివ్ పెట్టి వచ్చిందన్నమాట. అందుకని దేవుని సేవలో నిలబడలేకపోయింది. దేవుని సేవ అనేది అగ్నితో ఆటలాడుకున్నట్టు, ఏ సమయంలో ఒడి కాలిపోద్దో తెలియదు, ఒళ్ళో నిప్పులేసుకొని తిరిగినట్టు. చిన్నపిల్లల ఆటలు కాదు. ఆమె పిలిపేంటో, ఆ నర్సక్క పిలిపేంటో ఆమెకు తెలియాల. తర్వాత ఒక నెలకే రెండు నెలకో మరలా ఒక జబ్బోడిని పెళ్లి చేసుకుంది, జబ్బోడిని పెళ్లి చేసుకుంది. ఆ జబ్బోడు కోపం ఎక్కువ, కోపం ఉండే వాళ్ళకి జబ్బు ఏదో ఉంటుంది నాకు తెలుసుది. కొంతమందికి నాకు కోపం లేదు, కోపం లేదు, అసలు జబ్బు ఉంది ఆ మనిషికి. ఆడమనిషి అయినా మగవాడైనా జబ్బు ఉండేవాళ్ళకి ఆ కోపం, ఆరోగ్యం ఉండేవాళ్ళకి ఎందుకు ఉండదని కోపం. నవ్వుకుంటా సరదాగా మాట్లాడుకుని ప్రశాంతంగా బతుకుతారు. కోపం ఉండేది ఎవరికంటే ఆ జబ్బుడికి, జబ్బు దానికి. ఆమెన్. చిరిగిమాడి కోపం వాడికి, ఆ జబ్బుడికి చిరిగిమాడి కోపం వచ్చి చివరికి ఈ మనిషిని చిత్రవద చేసి చంపేశాడు. చంపేశాడు. అటు నర్సి ఉద్యోగం లేదు, ఇటు సేవ లేదు, వాడికి అంకితం చేసుకుంది. 87 బతికే మనిషిని వాడు 36 చంపేశాడు. అర్థమైందండి. ఆ మనిషి కష్టపడ్డ డబ్బు అంతా గీడికొచ్చింది ఈ దుర్మార్గుడికి. ఒకసారి ఆలోచించండి, మీ కష్టార్జితం వ్యర్థమవుతుంది, మేము నిలబడలేకపోతున్నాం, ఎందుకని మేము ఊగిసలాడుతున్నాం, ఎందుకని మేము స్థిరపడలేకపోతున్నాం, దీనికి కారణాలు ఏమై ఉంటాయంటే నీవు నిర్జీవ క్రియలు విడవలేదు, మనసును మార్చుకోలేదు. అసలు ఫండమెంటల్, అసలు ప్రాథమికమైనటువంటి అనుభవమే లేదు. ఇంకా నిర్జీవ క్రియల గురించే మాట్లాడటం, పనికి మాలిన మాటలే మాట్లాడడం, 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 మాట్లాడడం. అగుపోతాను మాన్రా బాబు, నువ్వు సంఘ పెద్దవే అన్నా నేను. ఎక్కడా? రాజమండ్రిలో. ఆయన అంటాడు వ్యాసన గారు, వ్యాసన గారు నువ్వు పరలోకం పోతావు నాకు తెలుసండి, నేను ఎట్టాక పోను, నువ్వు వెళ్తుంటావు చూడు, అప్పుడు గబుక్కరి కాళ్ళు పట్టుకుంటా నీ కాళ్ళు, వదలను వెళ్ళిపోతా పర్లాకరికి అట్టాడు. అడొచ్చి ఏం చేస్తావన్న, శుభ్రంగా హాలంతా ఊడ్చుకుంటుంటాను, పరలోకమంతా శుభ్రంగా ఊడుస్తుంటాను. రేపు పిచ్చాడా, అక్కడ చెత్త ఉంటుందా? పరలోకంలో చెత్త ఉండదంటే పిచ్చాడా? పరలోకంలోకి వచ్చి నాకు బ్రాందీ ఎక్కడ ఉంది తెచ్చిపెట్టంటే నన్ను నా కాళ్ళు పట్టుకొని వచ్చి లేనిపోను గొడవా? అక్కడెక్కడ దొరుకుతుందా నీకు? ఆడు ఎలాగో రాడంట, నా కాళ్ళు పట్టుకుని వచ్చేస్తాడంట, అక్కడ చెత్త ఊడుస్తాడట, అక్కడ ఆ బ్రాందీ సీజన్లుగా బ్రాందీ కొట్టు లేకుండా ఎదుగుతాడట. దొరకపోతే నిన్ను అడుగుతా ఉంటున్నాడు, పర్లోకి అడ్రస్ అంతా నాకు తెలుసు అంట, అన్నీ చెప్తున్నాడు మాటలు. అంటే అర్థం ఏంటి? ఆత్మీయ సంగతుల్ని ఏ నవ్వులాటలుగా మార్చి అల్లరితో కూడి, చెప్పండి చూశారని, అల్లరితో, అల్లరితో అంటే నవ్వులాటలుగా మార్చేసి దాని సీరియస్నెస్ తీసుకోకుండా నవ్వుగా మార్చేసి జోక్ చేసేసి అందరు నవ్విచ్చేసి వెళ్ళిపోతాడు. ఇకంతే మారడు, నిర్జీవ క్రియలు. బాప్తిసం పొందడు, ఎన్నాళ్ళైనా సరే బాప్తిసం పొందడు. బాప్తిసం అనేది ఏంటనుకున్నారండి? ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తుకు సాక్షిగా ఉండే బహిరంగ సాక్ష్యం. ఏది నీకు బహిరంగ సాక్ష్యం? ఏది? సంఘంలో సభ్యత్వం కావాలి, స్టేజ్ ఎక్కాలి, దేనికైనా నిన్ను వాడుకోవాలి. బాప్తిసం పొందావా? మారు మనసు పొందావా? పునాది లేనప్పుడు ఎలా చేయగలం? ఒక పాస్టర్గా పాస్టర్ గుండెల్లో నుంచి వస్తున్న మాటలు ఇవి. ఒక కాపరిగా కాపరి గుండెల్లో ఉన్నటువంటి బాధ ఇది. పెత్తనం కోరుకున్నప్పుడు, పదవులు కోరుకున్నప్పుడు దానికి తగిన సాక్ష్యం. బాప్తిసం పొందలేదు, హస్త నిక్షేపణ, హస్త నిక్షేపణ అండి. ఇప్పుడు నేను ఎవరికైనా తల మీద చేయొచ్చు ప్రార్థన చేస్తానంటే నా కొరకు 10,000 మంది ప్రార్థన చేస్తుంటారు. అందుకని నేను ధైర్యంగా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాను. అందుకే తొందరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయొద్దని పౌలు పేతురు తిమోతికి రాస్తున్నాడు. మనోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి పిలుపు ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఏర్పాటు ఏమిటో వాళ్ళకి తెలియదు. వచ్చిన వాళ్ళ మీద అంతా నెత్తిన చేయిపెట్టేసి శాపం తెచ్చుకుంటున్నారు. ఈ గుండెల్లో ఉండేది చెప్పేస్తాను, ఏమనుకుంటున్నావో చెప్పేస్తాను, అది చెప్పేస్తాను, ఇది చెప్పి చిలక ప్రశ్న ఇది. ఏమంటే చెప్పేస్తాను అని అనటో వచ్చిన వాళ్ళ మీద అంతా నెత్తిన చేయిపెట్టడం. అట్లా చేయిబెట్టి కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. అయినాయి దేవుని భయంతోనే వేదిక మీద నిలబడుకొని దేవుని సన్నిధిలో చెప్తున్నా, మీ పిలుపు ఏమిటి, మీ ఏర్పాటు ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హెబ్రీ పత్రిక 4:11. ఇంకొకరు 11:31 తీసి పెట్టుకోండి. అవిధేయత వలన ఎవరు పడిపోయారు? అవిధేయత వలన పడిపోయారు. విశ్వాసమును బట్టి రాహబను వేశ్య అవిధేయతతో పాటు, బాగా వినండి, అవిధేయతతో పాటు అందరు నశించిపోయారే అవిధేయతలో, ఈమె సరే నశించాల, ఈమెలో విధేయత ఉంది, ది యాంటీ సబ్జెక్ట్. అవిధేయతతో అందరు నశించిపోయారా? రాహాబు విధేయతతో నశించిపోలేదట. అవిధేయత అనేది పడిపోయేదానికి సూచన. కొందరు గర్వం గర్వంగా మాట్లాడి గర్వం గర్వంగా ఎగురుతుంటారు, నాకు తెలిసి పడిపోతాడు. ఎగిరేవాడు అలసిపోతాడు కదండి, పడిపోతాడు. ఎగరకుండా ఉండేవాడు ఏం చేస్తాడండి? మీకు తెలుసు కదా, ఎగిరేవాడు ఎంత ఎంతసేపు ఎగురుతాడండి, పడిపోతాడు. నాకు తెలిసి ఎగిరినప్పుడే పడిపోతాడు, పడిపోతాడు. మరి కుర్చీ మీద శుభ్రంగా కూర్చున్నవాడు ఇంకేడ పడతాడు? ఒక నిద్రించి పడ్డాడు అనుకో, కుర్చీ మీద కూర్చున్నవాడు కూడా నిద్రించి పడ్డాడు అనుకో, కింద కూర్చున్నవాడు ఎక్కడ పడతాడు? అవే గమనించారా, కింద కూర్చున్నవాడు శుభ్రంగా ఎంత నిద్ర వచ్చినా ఆడు పడలో వరుగుతాడు. కుర్చీ మీద కూర్చున్నా, సింహాసనం మీద కూర్చున్నా, ఏ పదవి వచ్చినా ఆడు పడిపోతాడు. పడిపోయేదానికి మూల కారణాలు ఏమిటంటే అవిధేయత. విధేయత వలన పడిపోకుండా ఉండగలము. ఏమిటా విధేయత? రాహాబుకి వాళ్ళు చెప్పింది ఏమిటో తెలుసా? అమ్మా, మేము ఈ ప్రాంతానికి వస్తాం, నీ కుటుంబాన్ని రక్షించాలంటే ఒక ఎర్రతాడు దీనికి గట్టిపెట్టు, నీ గుండెకాయ తీసి కట్టిపెట్టమన్నానండి, తలకిందలుగా నువ్వు వేలాడతావు, ఉండు, గుర్తుపట్టేస్తావు అన్నాడండి. ఒక ఎర్రదారు నీ కిటికీ కట్టిపెట్టమ్మన్నాడు. వాళ్ళు వచ్చారు పోయారు, వాళ్ళు వచ్చేనా సచ్చేనా దారం కట్టాలంటారు, దారం అని అనుకుందా? అనుకోలే. ఆ చిన్న మాట వాళ్ళు చెప్తే అది అట్లాగే చేసి పెట్టింది. చిన్న మాట అండి. ఇప్పుడు మీరు ఏదైనా దైవజనులు ఓ చిన్న మాట చెప్పారనుకోండి, దాన్ని అమేన్ అని చేస్తారా, లేకపోతే దానికి 18 రకాల ఇంటర్ప్రిటేషన్లు చేస్తారా? ఒక చిన్న మాట చెప్పాను ఒక అతనికి, నాతో ఉన్న వ్యక్తికి, ఒక 10 రూపాయలు ఛార్జ్ ఇచ్చి పలాని గ్రామానికి వెళ్ళు, పలాని ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారో ఒకసారి చూసి వచ్చేసి, అయితే తమ్ముడు నువ్వు నడిచిపోవాల్సిన అక్కర్లేదు, ఆ ఊరికి బస్సు ఒకటి వేస్తున్నారు ఈ మధ్య, ఊళ్ళోకి వెళ్ళిపోద్ది, ఆ దారిని ఒక 50 బస్సులు పోతాయి, కానీ దేంట్లో పోయినా నువ్వు నడవాలి, ఆ ఊరుకు పోయే దాంట్లో ఎక్కేవంటే నడిచే పని లేదు, వాళ్ళ ఇంటి ముందే దిగుతా, ఇంటి ముందు ఎక్కొచ్చి విషయం తెలుసుకొని రమ్మని పంపించా. కూర్చున్నాడు అక్కడికి వెళ్ళి, ఆ ఊరు బస్సు వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుంది. పొద్దున్న 9 గంటలకు పోయినాడు, సాయంత్రం 5 గంటల వరకు కూర్చున్నాడు, రాలా. ఏ బస్సు వచ్చినా ఎక్కలా, అన్న చెప్పాడు కదా ఎక్కొద్దని, నేను ఎక్కను అనుకున్నాడు. తర్వాత ఈయన ఎంతకి చూసేసి అన్నకి చెబుదాం ఈ మాట అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బస్సు వచ్చింది, దాంట్లో ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కారు. అది పోయి పెద్ద బ్రిడ్జి మీద నుంచి ఒక ఏట్లో దూకింది, 80 మంది చచ్చిపోయారు. ఈడు కానీ దాంట్లో ఎక్కుంటే ఆడు తెచ్చేవాడు. చిన్న వార్త చెప్పాను, నువ్వు నడవాల్సి వస్తుంది, ఈ బస్సు అయితే నీకు బాగుంటుంది అని చెప్తే ఆ బస్సు ఎక్కరా బాబు అంటే ఇంకా ఆ బస్సు కొరకే ఉన్నాడు కానీ ఇంకొక బస్సు ఎక్కల. ఇప్పుడు ఒక పెద్ద పాస్టర్గా అయిపోయాడు ఆయన, ఇప్పుడు ఒక పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్, 20 సంఘాలకు పెద్ద. ఆ రోజు ఈ చిన్న మాటకి లోబడిన వ్యక్తి. ఇప్పుడు నేను అతనికి ఏం చెప్పాలన్న ధైర్యం నాకు, ఎందుకంటే మనం చెప్పినట్టే ఇతను చేస్తాడు. ఒకప్పుడు ఏమీ లేని వ్యక్తి ఇప్పుడు వేల కొలది ప్రజలకి దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? చిన్న విధేయత. ప్రెజలాన్ ప్రెజలాన్ బాప్తిసం తీసుకోకుండేది పెద్ద అవిధేయత, భయంకరమైన అవిధేయత. బాప్తిసం తీసుకోకుండా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం పెద్ద అవిధేయత, భయంకరమైన శాపం. ఎందుకంటే క్రైస్తవ్యానికి బాప్తిస్తానికి ముడివేయబడింది, అది పబ్లిక్ కన్ఫెస్, బహిరంగ సాక్ష్యం. దొంగతనంగా ఉన్న బాప్తిస్తాలు ఇవ్వమంటే నేను ఇవ్వనుగా? ఇవ్వను. ఏమంటే మా వాళ్ళు చూస్తారు, మా వాళ్ళకి తెలిసిపోద్ది, మా బంధువులు కులస్తులు ఆళ్ళు వస్తారు, యశ్వన్ గారు మేము వచ్చేస్తాం, మేము ఇద్దరమే, మమ్మల్ని తీసుకుని మేము ముంచుతావా అంటే నేను ముంచను. నేను ఇంతవరకు అట్లాగే ఎవరిని ముంచలా. మీరు బహిరంగంగా సాక్షి చెప్తామంటే అప్పుడు మిమ్మల్ని నీళ్ళ తీసుకెళ్ళి ముంచి తేలస్తా, ముంచి అట్లా వదలను, మళ్ళా తేలస్తా. ప్రభు యొక్క ఆయన వస్త్రాన్ని నీకు కప్పుతాడు. నూతనమైనటువంటి పురుషుని ధరించుకోవడం అన్నమాట. ప్రాచీన పురుషుని నిరర్థకం చేసి పుట్ ఆఫ్, నవీన స్వభావాన్ని ధరించుకోవడం, క్రీస్తు యేసుని ధరించుకోవడం. ఇక అక్కడి నుంచి మన ఆధ్యాత్మికమైన జీవితం ప్రారంభమవుతుంది. అది లేకుండా పొరపాటును కూడా భక్తిగా ఉండాలనుకుంటున్నాను యేసన గారు, ఉండలేకపోతున్నాను, వాళ్ళు తాగుతాడు నాకు కూడా కొంచెం తాగాలని ప్రస్తుంది, ముందు తాగేవాడిని ఇప్పుడు మానేశాను మధ్యలో, మరలా వాళ్ళు తాగుతూ ఉంటే నాకు ఆ వాసన వస్తే నాకు ఉండలేకపోతున్నానండి యేసన గారు. లైట్గా ఇప్పుడు, అంతకుముందు ఎక్కువ తాగేవాడిని ఇప్పుడు లైట్గా. ఎందుకు నిలబడలేకపోతున్నావు అంటే అందుకే నిలబడలేకపోతున్నావు. ఏది ఒక బహిరంగ సాక్ష్యం? ఏది సాతాను గారు నిన్ను గుర్తుపడుతుంటాడు, వీడు ఏదో పెద్ద కోతెగురులు ఎగురుతున్నాడు, వీడు ఎక్కడ వీడికి తొగ్గ తెరచాలనుకుంటాడు సతన్ గడు. ఎందుకంటే ఈ కోతెగురులంతా వాడికి తెలుసు, వీడు బాప్తిసం పొందకుండా ఈ కోతెగురులు ఎగురుతాడేంటి, మారు మనసు పొందలేదు, వీడు మాట ఎవరిమే మారలేదు, నిర్జీవమైన మాటలు మాట్లాడతాడు ఎంతసేపటికి, ఆ జీవం గల మాటలు ఇతరులను ధైర్యపరిచే మాట ఒక్కటి కూడా మాట్లాడేమిటి ఇతను? ఆమే ప్రేదిలో. అందుకని పునాది మీద మన జీవితం ఏం చేయబడాలా చెప్పండి, పునాది మీద ఏం చేయబడాలా కట్టాలా. ఇంకో మాట కూడా చెప్పి నేను ముగిస్తా. మూడు పేటలు ఉన్న తాడట తెగదట, అంటే పేటలు లేని తాడు కట్టుకున్నాడు ఏమోడు. ఎవరు? మనోడు. ఎవరండి? గట్టిగా మీకు బాగా పరిచయమైనట్టున్నాడు రైజులో ఆడు పేటలు పురులు వెళ్తాడు, ఏదో కట్టుకున్నాడు ఆడుతాడు దిగింది. మూడు పురులు తాడు అనేది ఐక్యతకు సూచన, ఫెలోషిప్. నెలకు ఒకసారి కనబడతానులేండి, హాయ్ హాయ్ అనుకుంటే వెళ్తానులేండి అంటే కుదరదు. కూటమి ముగించిన తర్వాత వస్తానులేండి, వచ్చి అందరినీ హాయ్ హాయ్ ఎవడి బాగున్నారా అనుకుంటే కుదరదు. ఫెలోషిప్, సహోదరుల ఐక్యత కలిగి ఆయన్ని ఆరాధించడం, చేతులెత్తి ఆయన్ని ఆరాధించడం, స్తుతించడం, కృతజ్ఞత స్థుతులు చెల్లించడం, తమ కష్టార్జితంలో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడం, ఇది ఫెలోషిప్. మూడు పూర్ల తాడు కలిసి పేనినప్పుడు అది ఎంత శాతంగా తెంపాలని ట్రై చేసినా తెగదు. ఆరాధనకి రావాల్సిన ఆ సమయంలో నువ్వు మేడ మీద పడుకున్నావనుకో, బాగా వినండి, ఒంటరిగా మేడ మీద పడుకున్నామనుకు ఆరాధన టైంలో, దావీదు ఆరాధన టైంలో, యుద్ధం చేయవలసిన టైంలో, వసంతకాలం ముందు ఆయన ఎక్కడ పడుకున్నాడు? మేడ మీద పడుకున్నాడు. ఏమండి పగలంతా పడుకున్నాడా? సాయంత్రం అయిందా, అప్పుడు లేచాడు, అప్పుడు ఆయనకు సోక్ ఎక్కువ, అప్పుడు డ్రెస్ మారుస్తాడు, అప్పుడు స్నానం చేస్తాడు, పగలంతా కంపు కొడతాడు, నిద్రపోతాడా, సాయంత్రం అయ్యేసరికి సోకు సోకుగా లేస్తాడు. లేచాడు దావీదు, వసంతకాలం అది, రాజులు యుద్ధం చేయవలసిన సమయంలో, ఆరాధనకు పోవలసిన సమయంలో, దేవుని స్తుతించవలసిన సమయంలో ఇతను నిద్ర లేచాడు ఒంటరిగా. చూసిన వెంటనే పల్టి కొట్టాడు, మేడ మీద నుంచి కిందకి పడ్డాడు, నరహంతకుడు అయ్యాడు, ద్రోహయ్యాడు, దుర్మార్గుడు అయ్యాడు, శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అదే ఇద్దరు ముగ్గురుంటే ఆ పని చేసేవాడండి, అతని దగ్గర ఇద్దరు ముగ్గురుంటే ఆ పని చేసేవాడా, మాటిమాటికి పోయి కిటికీలో తీసేవాడా, మాటిమాటికి కొంచెం అటు ఇటు చస్తుండేవాడా, పాపలు పడేవాడా, కాదు, ఒంటరితనం. కొంతమందికి ఇండిపెండెంట్ స్పిరిట్ లాగా వస్తారా, మని ముచ్చుముఖం వేసుకొని మని వస్తారా, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, మన వచ్చి మళ్ళీ ఉమ్మని వెళ్ళిపోతారు. ఐక్యత లేకుండా, సహోదర ఐక్యత లేకుండా, దేవుని పరిచర్యలు, దేవుని బిడ్డలంతా ఒకరొకరు కలిసిమెలిసి ఒకరినొకరు గణపరచుకోకుండా, స్తుతించుకోకుండా, స్తోత్రాలు చెప్పుకోకుండా, ప్రేమించుకోకుండా ఉన్నట్లయితే అదో రకంగా వచ్చి అదొక రకంగా వెళ్ళిపోతే దాని కారణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, అట్లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చస్తారు. ఉమ్మని ఉంటారే కొంతమంది, మన గొడవగోపలు చూసినట్టు చూస్తుంటారు, ఆడి మొహంలో కళ కొడరాదు, ఆయన చూసినోడికి మూడు రోజులు కళ వచ్చేస్తుంది, చెడ్డకళ్ళు వస్తాయి, అట్లాంటి మొఖాలు పెట్టుకొని వస్తారు. అట్లాంటి వాళ్ళు ఇంటికి పోయినా, ఎక్కడికి వచ్చినా, కూర్చున్నా చిలిచినా వాళ్ళకి అదో రకమైనటువంటి టెన్షన్ వచ్చి ఆత్మహత్య చేసుకొచ్చి చచ్చిపోతారు. నాకు తెలుసు, సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది అది. అందుకని అందరితో కలగలపని మనం ప్రేమతో ప్రార్థన చేసుకుని స్తోత్రం అనుకుంటూ ఆనందంగా ఉంటే, ఒకరినొకరు మనం గణపరచుకుంటూ ఉన్నట్లయితే ఏ సాతానికి చోటు ఉండదు. దావీదు దగ్గర ముగ్గురు నలుగురు ఉంటే వాడు చేస్తాడు, ఆ పని చేసేవాడా, ఆడు ఎంతసేపటికి ఒంటరిగా ఉంటాడు, చీకట్లో ఉంటాడు, లైట్లు ఆపుకుంటాడు, చీకట్లో ఉంటాడు, కిటికీలో చూస్తుంటాడు, వెనకింద చూస్తుంటాడు, పైన చూస్తుంటాడు, వీడి పని ఏమిటి, టైం ప్రకారం నిద్రపోతుడు పాడు, వీడు టైం ప్రకారం నిద్రపోతాడు, వీడికి పనికిమాలిన పనులన్నీ. ఆరాధన టైంలో కూడా, దేవుని ఆరాధించవలసిన టైంలో కూడా రాడు. ఎందుకంటే ఏమన్నా ఎప్పుడో నాకు తీరలేదండి, ఎప్పుడో నెలకొకసారి కనబడుతుంటాను, అది కూడా ఆరాధనకు రాడు, వచ్చి కలిసిపోతుంటాడు. ప్రజలు హలోయా, ఎవరైనా వందనాథన, ఎంతమంది వస్తారు, ఏంటి మా ఈయన పెద్ద సూపర్వైజర్లా కను, ఎంతమంది వస్తే వీడికి ఎందుకు ఆరాధనకు వచ్చి పోరా బాబు అంటే, ఏమండి మన పితరులను ఒకసారి మనం ఆలోచించండి, దీపాలు వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళు మన వాళ్ళు పెద్దవాళ్ళంతా, షూ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు, చెప్పులకు 10 పైసలు ఇచ్చి కుట్టించుకునేదానికి కూడా గతి లేని వాళ్ళు మన పెద్దలు పితరులు. దేవుడు నిన్ను ఆశీర్వదించి స్థితిలో ఉంచితే నువ్వు ఎంత స్తుతించినా ఆయన రుణాలను తీర్చుకోలేవు, ఎంత ఆయన ఆరాధించినా నిన్ను ఉంచిన స్థితి చాలా గొప్పది. నీ సమకాలికులు ఈరోజు నీ స్థితిలో లేరు, నిన్ను ఆ స్థితిలో దేవుడు ఉంచాడు. గనుక థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత స్తుతుల మధ్యలో, పదవులు కాదు ప్రభు, నీ పరిశుద్ధపరచబడాలి, నాకు పరిశుద్ధమైన ఫెలోషిప్ కావాలా, సహవాసం కావాలా, నేను నిలబడలేను, 3 పేటల తాడు తెగదు, కానీ తెగిపోయే పరిస్థితి వస్తుందంటే నేను ఐక్యతలో కలవట్లేదు. ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ ధ్యానం చేసేటప్పుడు ఒకరినొకరు కలుసుకుని పలకరించి ప్రార్థన చేసి ఒకరి యందు ఒకరు ఐక్యత కలిగి జీవిస్తున్న ఆ క్షణంలో ప్రభు ఏం చేస్తాడంటే, ఐక్యతని గమనించిన యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ఆమెన్. ఇప్పుడు నేనున్నానా, అందరితో కలిసిమెలిసి ఉంటాను, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ గొడవ ఎత్తనం, నోటితో ఎత్తనం, నువ్వు 2 అక్షరాలు 3 అక్షరాలని ఎత్తనం, ఎందుకు మనకి ఏం దరిద్ర మాటలన్నీ, ఏమండి 2 అక్షరాలు మీరే, నేను కూడా అదేలేండి, అట్లా 2 అక్షరాలు 3 అక్షరాలు, ఆ కులమా ఈ కులమా, నేను కానివెట్టు గీనవత్ ఇవన్నీ వద్దు మనకు, మనం ఏ స్థాయిలో ఉంటున్నాం. ఆమెన్. నేను కాన్వర్ట్లో ఏంటంటే అది పెద్ద కాన్వర్ట్ అంటే పెద్ద ఇదే క్యాన్వాసా, ఏమండి చీకిపోయిందంటే క్యాన్వాస్ కూడా నానిపోద్ది తీగిపోద్ది, అర్థమైందండి. ఏ మన కాన్వర్ట్లు గీనవట్లు కాదు, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలం, ఆ క్రిస్టియన్ బ్లడ్ రక్తం, క్రైస్తవ రక్తం, ఆ క్రైస్తవ రక్తంలో ఉన్నటువంటి ఆ ఆరాధన వర్షిప్ నీ గుండె నిండా పెళ్ళుబుకి పారేటట్లుగా ఆయన్ని మనం ఆరాధించుకునేదానికి మనం జీవితాన్ని అప్పచెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఐక్యత మొదటి నేను ఏం చెప్పానో తెలుసా మీకు? మొదటి ఏం చెప్పాను తెలుసా? పునాది ఉండాలి అని చెప్పాను. అనేక మంది పునాది లేకనే కంగారు, ఆ కంగారు పడే వాళ్ళని చూస్తే నేనేం పెద్దగా బాధపడను, ఫాస్టర్ కదండి ఆ పునాది లేదు అనుకుంటా. కొంతమంది అయితే ఏడు ఏడేట్లు అయిపోయాడు అమ్మో అయ్యో అంటే నాకేముండదు, ఇడి పునాది లేదు పునాది వేయాలి నెమ్మది వీడికి, పునాది వేద్దాం తర్వాత వీడు చెప్పి ఇప్పుడు కాలం నిలబెట్టినప్పుడు నిలబడాలి కదా పునాది వేసేదానికి, అది పోగుతుంటే నేను ఎక్కడ పునాది వేసి చచ్చేది, నిలబడినప్పుడు వేద్దాంలే తిరిగి తిరిగి వస్తాడులే మళ్ళా అప్పుడు వేద్దాంలే అనుకుంటాం. పాదం ఏది వాడి మీద పడాలా, ముందు ఇసుకెయ్యాలా తర్వాత ఒకటి రంగులు మూడు రంగులు చిప్చే మొక్కేయాలా తర్వాత దానిపైన అరంగులు చిప్చేయాలా దానిపైన మన సిమెంట్ వేయాలా, అయ్యి బాబు చాలా ఉంది పని అది, అవి చాలా ఉంది. అందుకనే ఆ పునాదులు మరలా వేయొద్దు అన్నాడు ఆయన. పునాదులు లేకపోతే వేయాలి కదండి, పునాదులు లేకపోతే వేయాల్సిందే, పునాదులు వేసుంటే మరలా వేసేందుకు అక్కర్లేదు. కనుక నువ్వు నిలబడాలి, మీ చూపులో కానీ ఆలోచనలో కానీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ వేషధారణలో కానీ వస్త్రం ధరించే దాంట్లో కానీ ప్రతి విషయంలో నిన్ను గుర్తించగలిగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి, అప్పుడు నువ్వు నిలబడతావు. కళల చేత ఎందుకని అపవిత్రులు పరచబడుతున్నావు? కళల చేత. మన యొక్క పరిశుద్ధత యొక్క స్టాండర్డ్ ఏంటో తెలుసా? మనం పాపాలు చేయడం కాదు, కళలో కూడా పాపం చేయకుండా మనం పవిత్రంగా ఉండాలి. కళల చేత మనం కూడా మన అపవిత్రులు కాకూడదు, అది దేవుని యొక్క నియమం, కొత్త నిబంధన యొక్క స్టాండర్డ్. అది కళలో కూడా మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి తీరాలి, అది ప్రభు మన ఎడలు కోరుకునే ఒక అనుభవం. గనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మన బలము చేత కానీ మన శక్తి చేత కానీ మన భక్తి చేత కానీ నిలబడలేము, మనకు తెలుసు నాకు తెలుసు. కానీ యేసయ్య మనల్ని నిలబెట్టగలడు, ఫెయిత్ ఇన్ గాడ్ నిలబెట్టగలడు. ఒక తీర్మానం చేసేసుకుని దయచేసి అందరూ లేచి నిలబడండి.